పదమూడో అధ్యాయము, హెబ్రీ పత్రిక 13:20-21 నేను చదువుతున్నాను, మీరు కూడా మీట్లో ఉండి చదువుతురండి. హెబ్రీ పత్రిక 13:20-21. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం ప్రభు సాయం కొరకు. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవ, తరాలు మారినా యుగాలు మారినా మారని మార్పు చెందని దేవుడు తండ్రి, మీ సార్వభౌమ అధికారాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అవును ప్రభువా, మీరు ఒకరు మాత్రమే ఇహలోకములోను పరలోకములోను దేవుడు అయ్యున్నావని మిమ్మల్ని ఎరిగి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తుంటున్నాం. మీ పరిశుద్ధం బట్టి మీకు స్తోత్రాలు. ఘనత కలిగిన తండ్రి, అదే కాల సమయంలో దేవా నన్ను మమ్మల్ని అందరూ కూడా ఈ రీతిగా ప్రభు మీ కొరకులో జ్ఞాపకం తెచ్చుకుని సజ్జు లెక్కలో ఉంచి మీ సన్నిధిలో మిమ్మల్ని సేవించిన నిమిత్తమై మమ్మల్ని దర్శించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో పాడిన పాటల ద్వారా మీ నామాన్ని కీర్తించి ఘనపరచుకుంటూ మీరు కృప చూపించారు. వాక్యం కొరకు ఎదురు చూస్తుండగా దేవా మీ మాటలను ప్రభు అతని విరుడు కొరకై మీ ప్రజలు కూడా సిద్ధపడిగా ఆకాశమును తెరిచి పరలోకం నుంచి నిత్యజీవమైన మాటలు మాకు అనుగ్రహించేయండి. ప్రభు మీకు వందనాలు. అలాగే తండ్రి, చదవడం లేఖన భాగంలో నుంచి మా జీవితాల్లో మా ప్రభు యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడో, మా కొరకు జరిగించిన రక్షణ కార్యములను కూడా మేము గ్రహించుకుని అనుభవపూర్వకంగా ప్రభుని ఆరాధించడంలో నాకు మమ్మల్ని అందరూ కూడా సహాయపడతామని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. మిమ్మల్ని ఆరాధించడం ఎంతో గొప్ప ధన్యత. అట్టి ధన్యతను మాకు అనుగ్రహింప చేశారు. ఆ రీతి మిమ్మల్ని ఆరాధించి మీ నామను మహింపరచుటకు కృపదయ చూపించు. ప్రాముఖ్యంగా నన్ను కూడా మీ దయగల హస్తాలుగా అప్పచెప్పుకుంటున్నాం. నా బలహీనతలు కూడా క్షమించి ప్రతి వాక్యం సరిగా ఉపదేశించిన నిమిత్తమే దేవాలను కూడా దర్శించి మీ యొక్క జ్ఞానమును ప్రత్యక్షతను ప్రభు నాకు అనుగ్రహింపు చేయండి. మీ ఆత్మ నింపుదలు నడిపింపును దయ చూపిస్తారని వేడుక నుంచి వచ్చిన మా ప్రియులందరూ మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మరొకసారి ప్రభు నామములు వందనాలు. మరి మంచిది, దేవుని యొక్క వాక్యము ఎంతో శ్రేష్టమైంది. 132 కీర్తనలు కూడా అదే తెలియజేస్తూ ఉంటాడు. నీవు ఇచ్చిన వాక్యమును ఎంతో గొప్ప చేసి ఈ వాక్యం యొక్క శ్రేష్టతను మరి ఆధిక్యతను మన ప్రభు యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో కూడా అనేకమైన విషయాల్లో కూడా ఇక్కడ మనము గ్రహించవచ్చు. ప్రాముఖ్యంగా ఎబ్రీ పత్రిక అనేది మనం గ్రహించినట్లయితే ప్రారంభమనిచ్చి ఆ ప్రభు యొక్క ఔన్నత్యము, ఆ ప్రభు యొక్క మహిమ, అలాగే ఆయన ఏ రీతిగా ఒక పాపి అయినటువంటి మనుష్యుడిను రక్షించాడో, ఆ రక్షణ యొక్క ఔన్నత్యము ఏ రీతిగా ఉంటుందో, వారు పొందుకోబోతున్నటువంటి లోకము, ఆ లోకము యొక్క స్వాస్థ్యము, మరి అన్ని కూడా ఎంతో చక్కగా ప్రారంభము నుంచి కూడా తెలియజేస్తారు. ఇందులో మన సహోదరులు పాట కూడా పాట పాడుతూ వచ్చారు, సాగిలు పడి మృత్యుదము ఆ పాట. ఆ పాటలు ఎంత అర్థం ఉందనంటే ఆయన తప్ప ఇంకెవరు కూడా ఆయన కంటే శ్రేష్ఠుడు ఎవరు లేరు. కాబట్టి ప్రారంభము నుంచి కూడా అబ్రహాం యొక్క ఆధిక్యతను, ఇంకా హానోకు ఆయా రీతిగా నోవహు, ఏబేలు వీరందరిని గురించి కూడా మాట్లాడారు. సొలొమోను గురించి ఆయా రీతిగా తెలియజేస్తూ వీళ్ళందరూ కూడా ఎంతో శ్రేష్ఠుడని తెలియజేస్తారు. కానీ అందరికంటే శ్రేష్టమైన వాడు ఆ ప్రభువే. కాబట్టి ఆ రక్షకుడి యొక్క మహాత్మ్యమును మనం ఏ రీతిగా మనం తెలుసుకోవాలో ఆ ప్రారంభ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఆ దేవదూతల కంటే ఆయన శ్రేష్ఠుడు, పైపెచ్చు ఆ దేవదూతలను మనకు పరిచారకులుగా నియమించి ఉన్నాడని చెప్పి అదే అధ్యాయంలో రాయబడుతుంది. 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఎంతో ప్రాముఖ్యమైన సంగతి, 2వ అధ్యాయం 5వ వచనంలో మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును, ఆయన దూతలకు లోపరచలేదు. మాట ఎప్పుడైనా గ్రహించారా? చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ దాని యొక్క అంతరార్థాన్ని లేదంటే లోతైనటువంటి అర్థాన్ని మనం గ్రహించినప్పుడు ప్రేమి మన యొక్క ధన్యత ఏంటో అర్థమవుతుంది. దేవుని యొక్క ప్రజలంగా, ప్రాముఖ్యంగా దేవుని యొక్క కుమారులంగా, ఆయనకు వారసుడంగా మనం పొందుకోబోతున్న స్వాస్థ్యము, మన యొక్క ఔన్నత్యం ఏంటో మనం ఒక్కసారి గ్రహించినప్పుడు ఆ దేవుడు నీ పట్ల ఉన్నటువంటి ప్రణాళిక, ఆ దేవుడు నీ పట్ల చూపిన ప్రేమ, కృప, దయ ఏంటో నీకు అర్థమవుద్ది. అప్పుడు ఆ గొప్ప దేవుని యొక్క విశిష్టతను, ఆ దేవుడు నీకు అనుగ్రహించిన స్వాస్థ్యమును, ధన్యతను బట్టి ఆ ప్రభువును అనుభవపూర్వకంగా ఆరాధించగలుగుతాం. అప్పుడే దేవునికి మహిమను తీసుకురాగలుగుతాం. ప్రేమించిన వల్లరా, దేవదత్తులు మనకంటే ఎంతో పరిశుద్ధులు, పరిశుద్ధతలో ఉండేవారు. పైపెచ్చు దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మరి కట్టడలను వాళ్ళు నెరవేర్చేవారు. ఆ ప్రాముఖ్యంగా దేవుని యొక్క చిత్తం కూడా నెరవేర్పులో భాగంగా కొంత వాళ్ళు కూడా బాలిభాగస్థులుగా ఉన్నారు. అయినను చూస్తారా, వాళ్లకు లోపరచలేదు. ఆ లోకంలో దేవదూతలను సైతం మరి వారికంటే శ్రేష్టంగా ఎవరి నుంచి వచ్చారంటే, ఆ రాబోతున్నటువంటి లోకము, లేదంటే మనం ఏ దేని కొరకే నిరీక్షించి ఎదురు చూస్తుంటున్నామో దానిని మనకు లోపరచలేక ఎంత గొప్ప ధన్యత చూడాలి. పైపెచ్చు దాన్ని లోపరచుట కొరకై, ఆ రాజ్యములోనికి నిన్ను తీసుకొచ్చుట కొరకై ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ రీతిగా నీ కొరకు శ్రమ పడుతూ వచ్చాడో అనే విషయాలను 3వ అధ్యాయంలో నుంచి మనకు బిగిన పెట్టాడు. 3వ అధ్యాయంలో మరి ఇంకా ప్రాముఖ్యమైన సంగతులు, ఇజ్రాయెల్ యొక్క వర్ణన తీసుకొచ్చి కనాను వారి యొక్క పరిపూర్ణత, కానీ వాళ్ళు ఆ పరిపూర్ణతను పొందుకోలేకపోతూ వచ్చారు. వాళ్ళు ఆ విశ్రాంతిలో ప్రవేశించలేకపోతూ వచ్చారు. కాబట్టి విశ్రాంతిలో ప్రవేశించదమన్నా ఇంకా మాట మనకి వినబడుతున్నది. కాబట్టి మరి ఆ మాటను బట్టి మనం ఏ రీతిగా ప్రవేశించాలో, వారు ఎందువరకు ప్రవేశించలేకపోతూ వచ్చారు, వారి యొక్క అవిదేత స్థితిని బట్టి విన్న మాటను వారు విధేయులు కాలేకపోతూ వచ్చారు. కాబట్టి ఆ ప్రకారం వాళ్ళు ప్రవేశించలేకపోతూ వచ్చారు. కాబట్టి మనం అలాగుండకూడదని చెప్పి మనల్ని హెచ్చరిస్తూ, మన యొక్క ధన్యత ఏంటో మనల్ని ఆ రీతిగా పరిపూర్ణతను నడిపించే కొరకై మన కొరకు ఒక ప్రధాన యాజకుడిగా ఆయన పరలోకంలో నుంచి మానవుడిగా మన కొరకు, అంటే దేవదూతల కంటే కొంచెం తక్కువ వాణిగా ఆయన చేసుకుని, రక్తుడిగా నీ కొరకు నా కొరకు శరీరాన్ని ధరించుకుని ఆయన మన కొరకు ఏ రీతిగా మరణ దాస్యంలో మనల్ని ఆ మరణము నుంచి, జీవితకాలం అంతా కూడా మరణ భయములకు లోని మరణని ఆ మరణం యొక్క దాస్యములో నుంచి విడిపించిన కొరకై ఆయన కూడా రక్తమాంసంలో ఏ రీతిగా పాల్పడయ్యాడు. ఆ తర్వాత ఆయన ఎంత గొప్పగా ఆ మరణము నుంచి మనల్ని తప్పించి జీవంలోనికి ప్రవేశపెడుతున్నాడో, పైపెచ్చి అంత మాత్రమే కాదు గాని మనల్ని సమాధానపరచుకుని ఆ జీవం గల దేవుడైన ఆయనను సేవించిన కొరకై మలినమైన మన దేహాన్ని, మలినమైన మన మనస్సాక్షులను ఏ రీతిగా తన యొక్క రక్తం చేత శుద్ధి చేస్తూ వచ్చాడో, మన పాపములకు నివృత్తిని కలగజేస్తూ వచ్చాడో, ఏ పాపం బట్టి దేవుని యొక్క సన్నిధిలోంచి మనం తొలగించబడుతూ వచ్చామో, ఆ సన్నిధిలోనికి మళ్ళ ప్రవేశాన్ని ఏ రీతికి మనకు అనుగ్రహింపజేస్తూ వచ్చాడో, ఇవన్నీ కూడా తెలియజేస్తూ వచ్చాడు. 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఎంత గొప్ప సాక్షి సమూహము, ఆ ప్రభువును వెంబడించిన వారి విశ్వాసముతో ఎలాంటి గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంటూ వచ్చారో, ఆ సాక్ష్యం ఒక మేఘం వల్లే మన మీద ఆవరింపజేస్తూ వచ్చాడు. ఇందువరకు ఇవన్నీ మనం గ్రహించాలి, ఇవన్నీ మనం గ్రహించాలి. 12వ అధ్యాయంలో మనకి ఇచ్చినట్టు గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ఆధిక్యత అది, వాళ్ళ యొక్క జీవితాల్లో లేని దాన్ని మనము మనం పొందుకుంటూ వచ్చామని చెప్పి తెలియజేస్తూ వచ్చారు. 13వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఒక గొప్ప వాగ్దానం, 5వ వచనానికి వచ్చేటప్పటికి ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందిండు. ఈ మాట్లాడి వాగ్దానము, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా అని. చూసారా ఎంత గొప్ప శ్రేష్టమైన వాగ్దానం, నీ కొరకు నా కొరకు ఈ లోకంలో మనం ఉన్నామని, ఇంకా శరీరంలో జీవిస్తున్నామని, మన శత్రువు ఇంకా లోకంలో ఉన్నాడని మనల్ని ధైర్యపరచడం కొరకై, మనల్ని వాడిపైన మరి జయం కలిగి జీవించడం కొరకై, ఈ మాత్రం కూడా ఆందోళన కలవరాలు లేకుండా జీవించడం కొరకై, నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని లోకంలో మనం జీవించడం కొరకై ఆ ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప గొప్ప వాగ్దానం, నిన్ను ఏమాత్రమును విడువను. ఎంత గొప్ప ఆదరణకరమైన మాట, పదే కాల సమయంలో ప్రభువును ఆరాధించడం కొరకై ఎంతకంటే శ్రేష్టమైన మాట మనకి ఏమంటుంది. అందుకనే ప్రభువును మనం ఆరాధించే విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వైఖరిని ప్రదర్శించకూడదు. ఒక మాట చెప్పమంటారా, ఏ కుటుంబంలో ఇంకా ఏ వ్యక్తి యొక్క జీవితంలో దేవుని ఆరాధించడం, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు కలిగి దేవుని యొక్క వాక్యం యొక్క మరి ప్రాధాన్యత తెలుసుకుని దాన్ని ధ్యానం చేసేవారిగా ఉంటారో ఆ కుటుంబంలో ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు జీవమై ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అనే మాట యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రేమినులా, ఆ దేవుని యొక్క వెలుగు అనేది వారి యొక్క జీవితాల్లో ఆ రీతిగా ఆ తేజస్సును కలిగి ఉంటారు. ఇంకొక మాట చెప్పినట్టుగా ఆ దేవుని యొక్క ఆత్మ సంచారము వారి చుట్టూ కూడా అలా ప్రజ్వలింపబడతా ఉంటుంది, అరితికి సంచారం చేస్తూ ఉంటుంది. అంత గొప్ప ఆ స్థితిని వాళ్ళు కలిగి ఉంటారు, కేవలము దేవుని ఆరాధించడం. ఎందుకు అంటే ఆయన మనం ఆరాధన ద్వారా దేవుని మహిమపరుస్తున్నాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని, కాబట్టి నీ ఆత్మ నెమ్మది కలిగి ప్రశాంతత కలిగి జీవించగలగాలనంటే ఆ ప్రభువును మనం ఆరాధించగలం, ఆ ప్రభువును మనం సేవించాలి, ఆ ప్రభువును మనం ఆ రీతిగా శ్రద్ధాభక్తులతో దేవుని భయభక్తులు కలిగి ఆరాధిస్తుంటున్నప్పుడు సేవిస్తుంటున్నప్పుడు అటు ధన్యతను ఆధిక్యతను మనం పెంపొందించుకోవాలి. అలా ఆరాధించిన కొరకై ఆ ప్రభు ఏమై ఉన్నాడో మనం గ్రహించాలని చెప్పి ఇదే 13వ అధ్యాయం 15వ వచనం గురించి దేవుడికి, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ అమర్చుండి. ఆ రోజు ఈ రోజు అని కాదు, ప్రాముఖ్యంగా ప్రభు యొక్క పునరుద్ధాన దినాన్ని దేవుని ఆరాధించిన కొరకై మనము మరి అనుసరిస్తున్నప్పటికీ ప్రాముఖ్యంగా ప్రతిరోజు కూడా ఎల్లప్పుడు కూడా సమయమందును అసమయమందును కూడా ప్రభుని ఆరాధించిన వరంగా మనం ఉండాలి. ఈ దేవుని యొక్క వాక్యం అనుకుంది స్తుతియాగము చేయడము అనగా అమర్చడం. ఎలా చేయాలి స్తుతియాగం? లేదు దేవుని ఆరాధించడం అంటే ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించడము అని అంటారు. చూసారా, ఆయన నామాన్ని ఒప్పుకోవచ్చు. ఈ మాట అంతకు ముందు కూడా మీకు తెలియజేసినట్టున్నారు. ఒప్పుకోవాలంటే ఏదైనా దాని యూ హ్యావ్ టేస్టెడ్ ఇట్, ఏదైనా నువ్వు దాని రుచి చూస్తేనే మనం ఒప్పుకోగలుగుతాం. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. కాబట్టి ఎలాగా ఆ కీర్తనకారుడు తెలియజేయగలుగుతున్నాడంటే దినదినము ఆయన యొక్క సంగతులను తెలుసుకోగలుగుతున్నాడు, రుచి చూడగలుగుతున్నాడు, ఆయన యొక్క మరి గొప్పతనాన్ని ఆయన యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుంటున్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడో అనే మాట. ఆ కొరకు కుమారులు కూడా చూడండి, జీవము గల దేవుని యొక్క ఆలయంలో ప్రవేశించిన కొరకే వాళ్ళ యొక్క ప్రాణము ఎంత కృష్ణగొని ఉన్నదో, వాళ్ళ యొక్క శరీరము కృషించిపోతున్నట్లుగా వాళ్ళు ఎంతో అలాడుచుకుంటున్నారు ఆ ప్రభువును సేవించారని. ఎందుకనంటే జీవం గల దేవుని యొక్క సన్నిధిలో ఉన్నట్టు ప్రవేశించిన వారందరూ కూడా ధనియులు అని అంటారు. కాబట్టి ఎంత గొప్పగా వాళ్ళు ఆరాధిస్తూ వచ్చారు, అయ్యా నీ యొక్క మందిరములో ఆ పిచ్చుకలకు స్థలం దొరికింది కదా, వానకోవిలకు స్థలం దొరికింది కదా, మరి మేమేమి చేశాం, మా తల్లిదండ్రులు పాపం చేశారు, ఓకే మేము మిమ్మల్ని సేవించాలని మీ అందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాం, ప్రభువా నీ మందిరంలో నాకు కొంచెం ప్రవేశాన్ని ఇవ్వమని చెప్పి నీ యొక్క సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించడం కొరకు మేము బ్రతిమలాడుకుంటూ వచ్చారు. ఆ వాళ్ళ యొక్క స్థితిని బట్టి, ఆసక్తిని బట్టి, దేవుని యందు ఉన్నటువంటి త్రష్టని బట్టి ప్రేమిందా ఆ పౌరవ కుమారులు ఎంత అనుభవపూర్వకంగా ఆ కీర్తనలు రాస్తూ వచ్చారు. ఈనాడు నీవు నేను మన యొక్క జీవితాల్లో దినదినమో ప్రభువుని వెంబడిస్తున్నాం, ప్రభువుని సేవిస్తున్నామని చెప్పుకుంటూ మనము ఆ ప్రభు యొక్క ఔన్నత్యాన్ని మనం గ్రహించగలిగితే, ఇంకొక మాట ప్రభు ప్రారంభంలో మనకు తెలియజేసిన ప్రకారము మన యొక్క రక్షణ ఔన్నత్యాన్ని మనం గ్రహించగలిగినట్లయితే, అందుకనే ఇది గ్రహించిన కొరకై లాస్ట్ 8వ తారీఖును కూడా ఇది నెలలో మీకు ఆ మాట కూడా తెలియజేసింది, ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. కాబట్టి ఈనాడు సంఘం యొక్క ధనిత ఏంటో, సంఘం యొక్క ఆధిక్యత ఏంటో వాళ్ళు పొందుకోబోయే ఆ యొక్క స్వాస్థ్యము ఆ ప్రభు వారికి అనుగ్రహించిన దాన్ని గ్రహించగలిగితే, ఆనాడు అబ్రహాం గ్రహించగలిగాడు కాబట్టి, మోషే గారు గ్రహించగలిగారు కాబట్టి తృణప్రాయంగా అన్నింటిని కూడా విసర్జిస్తూ రాగలుగుతూ త్యజించారు వారి యొక్క జీవితాల్లో. అందుకని మోషే యొక్క జీవితంలో ఇదే 11వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం, అబ్రహాం యొక్క జీవితంలో 11వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. పునాది కలిగిన పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. మోషే అయితే ఫరో కుమారుడి యొక్క కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవడానికి కాదు, ఇజ్రాయేల్ దేవుని యొక్క ప్రజలకు శ్రమను అనిపించడానికి. ఎందుకొరకు? విశ్వాసమును బట్టి అంట, ఆయన ప్రతిఫలంగా పొందుకోబోయే బహుమాని మీద దృష్టి ఉంచి ఉన్నాడు. ఫరో కాదు, ఫరో యొక్క ఐగుప్తు యొక్క అధికారం కాదు, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడం ఎంతో గొప్ప ధన్యత, ఐగుప్తు యొక్క సింహాసనం అధిష్టించడం ఇంకెంతో గొప్ప ధన్యత. కానీ వీటిని కంటే మించినది దేవుని ద్వారా పొందుకోబోయే బహుమానం, కానీ దాని మీద దృష్టించి ఉన్నాడు. ఎలా తెలిసింది ఆయనకి? ఎలా తెలుసుకోగలుగుతూ వచ్చాడు? అదే విశ్వాసం. అట్టి విశ్వాసమును మనము దేవుని ఎడల మనం ప్రదర్శించగలగాలి. అట్టి విశ్వాసముతో మనం దేవుని వెంబడించినప్పుడు మన యొక్క జీవితాల్లో కూడా ఆ ప్రభువు ఏమై ఉన్నాడు, నీ కొరకు ఏమేమి సిద్ధం చేస్తున్నాడు, నీ కొరకు సిద్ధపరుస్తున్న బహుమానాలు ఏంటి అని చెప్పి మనం గ్రహించగలుగుతాం. మన ఔన్నత్యాన్ని, ఆ ప్రభు యొక్క ఔన్నత్యాన్ని పక్కన పెడదాం కాసేపు. మన యొక్క ఔన్నత్యాన్ని అంటే రాబోతున్న లోకము, మనం దేని కొరకు ఎదురు చూస్తున్నామో, దేన్ని మనకు లోబరుస్తూ ఉంటున్నాడో, దాని యొక్క విశిష్టతను, గొప్పతనాన్ని మనం గుర్తెరిగితే నీ జీవితం ఎంత గొప్పదో నీకు అంటూ ప్రేమినదా. ఆ ప్రభువుని మనం సేవించే విషయంలో, ఆ ప్రభువుని మనం ప్రతి దినము రుచి చూస్తున్నప్పుడే ఆ ప్రభువునే మనం గ్రహించగలుగుతాం, ఆ ప్రభు యొక్క ఔన్నత్యాన్ని గ్రహించగలుగుతాం. ఆ పైపిచ్చు ఆ దేవుడు మన కొరకు ఎంత క్రయాన్ని చెల్లించాడో, ఎంత మన కొరకు ఏమి సిద్ధపరుస్తున్నాడు అనే విషయాలను గ్రహించినప్పుడు ఆరాధన అనేది మన యొక్క అంతరంగంలో నుంచి అలా తన్నుకుంటూ వస్తుంది. కుమార్ చెప్పమంటారా, ఒక గ్లాసులో నీళ్లు పోస్తూ ఉంటున్నప్పుడు అది నిండిన తర్వాత పొర్లుతో ఉంటుందో ఎలాగా తర్వాత పోస్తూ ఉంటే, ఆ రీతిగా మన యొక్క హృదయ అంతరంగంలో నుంచి ఆరాధన అనేది పొర్లుకుంటా వస్తుంది. ఆనాడు యోసేఫ్ యొక్క జీవితంలో తన యొక్క సహోదరులను చూసినప్పుడు తనలో ఉన్నటువంటి ప్రేమ తన హృదయ అంతరంగంలో నుంచి పొర్లుకుంటా వచ్చిందనంట. ఆ రీతిగా దేవుని ఆరాధించే విషయంలో నీవు కూడా ఆ ఆరాధన అనేది పొరులుతా ఉంటే, పారుతా ఉంటే నీ యొక్క హృదయ అంతరంగంలో నుంచి ఆ దేవుడు ఎంతో సంతోషిస్తాడు, ఆ దేవుడు ఎంతో మహింపరచబడతాడు, ఆ దేవునికి ఎంతో ఘనతను తీసుకురాగలుగుతారు. అప్పుడు నీ జీవితం ఎంతో ధనీకరంగా ఉంటుందో తెలుసా, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో తెలుసా. నీ జీవితంలో ఆ జీవపు వెలుగును కలిగి, ఆ నిత్య దేవుడి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవపు వెలుగును కలిగి నువ్వు వెలుగుతావు, వెలుగొందిన వాడిగా తేజవంతంగా నువ్వు ప్రకాశించగలుగుతావు నీకు తెలియకుండానే. ఆనాడు మోషే తన యొక్క ముఖం ప్రకాశిస్తుందని అతను గ్రహించలేకపోతూ వచ్చాడు ప్రారంభంలో. తర్వాత వాళ్ళు ఆయన చూసి మరి కింద నుండి ప్రజలు తట్టుకోలేకపోతూ ఉంటే అప్పుడు గ్రహించిన వాడే ముసుగు వేసుకుని వస్తూ వచ్చాయి. కానీ ఈనాడు ఆ ముసుగు తరలించబడతావు, ఆ సన్నిధిలో నువ్వు నిలబడగలిగే బాధ్యాన్ని మనకిచ్చాడు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు అంతకంటే ఎంతో తేజవంతంగా మహిమలో ఆ రూపాంతర కొండ మీద ఆయన మహిమ పరచబడుతుంటున్నప్పుడు ఆ ప్రత్యక్షతలో ఆ ముగ్గురు నిలవబడగలుగుతూ వచ్చారు. ఇది నీకు ఇచ్చినటువంటి ఆధిక్యత. ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఆ మోషే ఆ కొండ మీద ఉన్నప్పుడు వీళ్ళు ఈ కొండ కింద ఉంది వారే, వాళ్ళు దాన్ని చూసి తట్టుకోలేకపోతూ వచ్చారు. కానీ సంఘమునకు సాదృశ్యంగా పేతురు, యాకోబు, యోహాను గారు ఆ యేసుక్రీస్తు ప్రభువు అంతకంటే ఇంకా దివ్యమైన మహిమలో వారికి ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమను వాళ్ళు చూడగలుగుతూ వచ్చారు, ఆ మహిమలో వాళ్ళు నిలబడగలుగుతూ వచ్చారు. ఇది సంఘమునికి ఇచ్చినటువంటి ఆధిక్యత. ప్రేమినులారా, నీ యొక్క గొప్ప ధనితేంటో ఆ ప్రభు మరి ఏమై ఉన్నాడు ఒకసారి చూస్తే ఎంత గొప్పగా ఆరాధించగలుగుతావు. మన యొక్క జీవితాల్లో మనము దేవుణ్ణి ఆరాధించే కొరకాయ రెండు విషయాలు ఎంతో విప్లవం, చాలా విషయాలు ఉన్నాయి గడిచిన దాంట్లో కూడా. నీకు ఆ పాత నిబంధన, కృత నిబంధన గురించి ప్రభు ప్రధాన యాజకుడిగా మనకు వచ్చి ఎలాంటి మేలులు మనకు తెలియజేస్తూ వచ్చాడు, నాలుగు విషయాలు తెలియజేస్తూ ఆరాధించడానికి ప్రభు సహాయపడుతూ వచ్చాడు. ఈ దినం చూడండి, మనం చదివిన లేఖన భాగంలో గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభును నిత్యమైన నిబంధన మరి సంబంధముకు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు అనే మాట. సరంగా మనం ఈ మాట చూద్దాం, సమాధానకర్తయగు దేవుడు. ఈ మాట ప్రాముఖ్యమైంది. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ప్రవచనం కూడా యెషయా గారికి తెలియజేసినప్పుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మరి ఆ మాటలన్నీ కూడా తెలియజేసి సమాధానకర్తయగు అధిపతి అనే పేరులు పెట్టారు. బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, మాటలన్నీ కూడా ఆయనకు పెట్టబడతాయి. అందులో ప్రాముఖ్యమైంది సమాధానకర్తయగు. ఏంటి సమాధానం? అందుకనే దేవదత్తులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి వచ్చినప్పుడు వాళ్ళు అదే ప్రకటిస్తూ వచ్చారు, అనికిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ప్రేమిని వల్ల ఏంటి ఇది సమాధాన పరచుకోవటం? ఆయన లోకంలో జన్మించడం విషయాలు మనం గ్రహించినప్పుడు ప్రాముఖ్యంగా ఒక మాటను మనం గ్రహించాలి. మరి యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ ప్రభు యేసుక్రీస్తు వారు అంటాడు, మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు అనే మాట మనం చూస్తూ ఉంటాం. ఈ మాట ఎంత మనల్ని ఆలోచింపచేస్తా ఉంది. ఈ మాట గురించి ఎవరైనా మనల్ని అంటే మనం ఏమైనా మరి ఒప్పుకుంటామా? ఈ మాట చూడండి, 8వ అధ్యాయంలో 44వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడునై ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమినులుగా, ఇక్కడ ఒకప్పుడు మన యొక్క జీవితాల్లో మనం గ్రహించినట్లయితే, నిజంగా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనము అపవాది సంబంధులు గానీ, ఎందుకంటే ఈ లోకంలో జీవించిన వారు, ఈ లోకముతో మరి మనం ముడిపడినటువంటి మన యొక్క జీవితాలు, మన యొక్క బ్రతుకులు. ఆనాడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్తలో వారితో మాట్లాడుతుంటున్నారు. ఎవరు జీవించుకోగలుగుతారు? వాళ్ళు ఒప్పుకుంటారా ఆ మాటన? ఎంత కోపం రావాలి? అయితే ఎవరన్నారు ఈ మాట? ఒక మనుషుడు కాదు, ఒక పరిసయుడు కాదు, ఒక ప్రధాన యాజకుడు కాదు, సాక్షాత్ సార్వభౌమాధికారం కలిగిన దేవుడే వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట. దాన్ని ఎవరు కాదనగలుగుతారు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. కాబట్టి వారి యొక్క వేషధారణ బట్టి, వారి యొక్క స్వభావాన్ని బట్టి, వారి యొక్క ప్రవర్తనను బట్టి అన్ని కూడా ఎలా ఉందంటే, వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. కాబట్టి ఆ జనకుడు అబద్ధకుడైన జనకుడికి మీరు తండ్రిగా, మీరు పిల్లలుగా ఉన్నారు. కాబట్టి మన యొక్క స్వభావాలు, మన యొక్క జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ఒకప్పుడు మన యొక్క జీవితం అబద్ధములతో నిండుకున్నది, ఎంతో పాపములతో నిండుకొని ఉన్నది. ప్రేమైనదా? ఇప్పుడు కూడా చూడండి, దేవుని యొక్క సంబంధం, దేవుని యొక్క ప్రజలమని చెప్పుకుంటేనే సింపుల్ గా అబద్ధాలాడేస్తా ఉంటాం. అంటే ఆ స్వభావం ఇంకా చావల. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా వారికి ఎంత స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు, ఐగుప్తులో నుంచి వారిని విడుదల చేసుకుని ఎర్ర సముద్రాన్ని దాటించుకుని కనానులో ప్రవేశపెట్టినప్పటికి కూడా, ఆ మార్గ మధ్యలో మనం చూస్తే ఐగుప్తు యొక్క స్వభావం అనేది వారి యొక్క జీవితాల్లో చావలేదు. ఈనాడు మన యొక్క జీవితాల్లో కూడా అంతే. ఈనాడు మన యొక్క జీవితాల్లో కూడా అంతే. లోకము, లోకం యొక్క స్వభావము, దాని మాలిన్యము మనం అంటుకోకుండా మనం చేసుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే, దేవుని పైన ఆసక్తి కాకుండా లోకం పైన మనం ఆసక్తి కలిగి జీవించాలి. ఒకప్పుడు మన యొక్క జీవితాలు ఇలాగే ఉన్నాయి. అలాంటి వారిని, అపవాది సంబంధమైనటువంటి పిల్లలమైన మనల్ని ఈరోజు మనము దేవుని యొక్క సంబంధులము, దేవుని యొక్క పిల్లలము అని పిలవబడే ధన్యతలోనికి వచ్చామనంటే, కారణం ఆయన సమాధానకర్త అయినటువంటి దేవుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఆ లోకం యొక్క మాయలలో నుంచి, లోకం యొక్క ఉచ్చులలో నుంచి నువ్వు విలగలాడి కొట్టుకుంటున్నప్పుడు, ఇక మాట చెప్పమంటారా, ఏజ్కేల్ గ్రంథంలో అక్కడ చాలా చక్కగా రాయబడుతూ వచ్చింది 16వ అధ్యాయంలో, నీ నాభి సూత్రము పోయబడక. అంటే నాభి సూత్రం అంటే ఏంటి? ఒక తల్లి గర్భిణి, నిండు గర్భిణి ప్రసవించిన తర్వాత మరి తల్లి బిడ్డను వేరు చేయగలిగేది ఆ యొక్క నాభి సూత్రం. సూత్రం అంటే అక్కడ ప్రేగు. అది కోయబడినప్పుడే ఆ బిడ్డ తల్లి మరి సురక్షితంగా వేరు చేయబడతారు. వారిద్దరు కూడా ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం ఉండకుండా ఉంటుంది. అది ఇమీడియట్ గా జరగకుండా రక్తంలో పొరులాడుతున్నప్పుడు దేవుడు మన ఎడల కనికరపడ్డాడు. ఆ నాభి సూత్రం ఎవరు కోయలేకపోతే ఆయనే దాన్ని తొలగించిన అడిగించినాడు. ఏం అర్థమవుతుంది ఈ మాటలను బట్టి అనంటే, దేవుడు నీ ఎడల, నా ఎడల ఎంత కనికరపడ్డాడో, ఈ రీతిగా దేవుని యొక్క సంబంధులుగా చేసుకున్నట్టు కొరకై ఆయన ఎంత క్రయాన్ని చెల్లించాడు, ఏమేమి విడిచిపెట్టుకుంటూ వచ్చాడు. ఆయన రాయబడింది రిక్తుడుగా, అంటే పరలోక వైభవాన్ని, పరలోకపు మహిమను, పరలోకపు ఆరాధనను, పరలోకపు యొక్క అధికారాన్ని సమస్తాన్ని విడిచిపెట్టుకుని నీ కొరకు ఎంతో విడిచిపెట్టుకుని, అన్నిటిని కూడా విడిచిపెట్టుకుని మరి వదులు పెట్టుకుని వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఏమైనదా? ఎన్ని మనం చదవటానికి బాగుంది రిక్తుడుగా అనే మాటలు, కానీ దాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఆ ప్రభు నీ కొరకు ఎంత క్రయాన్ని చెల్లించాడు అన్నది మనకు అర్థం. ఆయన ఆ రీతిగా అన్ని విడిచిపెట్టుకుని రావటం బట్టే నీవు నేను ఈరోజు లోకము, లోకం యొక్క మాయలో నుంచి, లోక సంబంధమైనటువంటి వాటిలో నుంచి విడుదల పొందుకుని ఈరోజు దేవుని యొక్క సంబంధులుగా మనం జీవించగలుగుతున్నాం, పేరు పొందుకుంటూ వచ్చాము. అందుకనే ఏంటిది, ఆ ప్రభు యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా అది సాధ్యమవుతూ వచ్చింది. రోమీయులకు రాసిన పత్రిక ఎందుకొరకు అనంటే ప్రేమినులా, ఆయన సిలువ మరణము ఎంత గొప్పగా మనకు సమాధానం తీసుకురాగలుగుతూ వచ్చింది అనే మాటను మనం గ్రహించినప్పుడు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట చాలా చక్కగా వ్రాయబడుతూ వచ్చింది. 10వ వచనంలో ఈ మాట మనం చూద్దాం. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడి, లోకం యొక్క పాపములు బట్టి ఆ పాపం దేవునితో మనకు శత్రుత్వం తీసుకుని వచ్చింది. ఇంకా మనం శత్రువులుగా ఉండంగానే ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చి ఆయన మన కొరకు ఆ సిలువ మరణాన్ని అనుభవించాడు. అంటే ఈ సిలువ మరణాన్ని అనుభవించకపోతే మనకి సమాధానం దొరికేది కాదా అంటే ఈ మరణమే సత్యమా అంటే అవును అని పరిస్థితి గ్రహించాలి. ఎందుకు? పాపమునకు ఉన్నటువంటి శిక్ష మరణము. పాపాన్ని కొట్టే శిక్ష ఏంటంటే మరణం. కాబట్టి ఆ పాపం ద్వారా మనము ఆ మరణం యొక్క శిక్షను మనం అనుభవించాలా? అయితే తండ్రిని దేవుడు నీ ఎడల నా ఎడల కనికరపడి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఎంత చక్కటి వర్ణనను దానికి చూపించవచ్చాడు మనం చూసినట్లయితే ప్రేమినుడ ఎంత గొప్పగా రాయబడుతూ వచ్చింది. అక్కడ చూడండి 5వ వచనంలో ఇక్కడ కూడా 53వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూసినట్లయితే మన అతిక్రమముల క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషమును బట్టి నలగొట్టబడిను. ఈ మాట చూడండి, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. చూసారా ఈ శిక్ష ఎలాంటిదంట? సమాధానార్థమైనటువంటి శిక్ష. ఏమిటంటారు ఈ సమాధానార్థమైన శిక్షను ఆయన మరణం, ఆ సిలువ మరణం, ఆ మరణము, ఆ శిక్షను ఆయన భరించి ఆయన తనపైన వేసుకుని ఇప్పుడు ఏ పాపం బట్టి దేవునికి శత్రులం అయి ఉన్నామో ఆ శత్రుత్వాన్ని మన నుంచి తొలగించి వేస్తూ వచ్చాడు. దేవునితో మనకు సమాధాన పరుస్తూ వచ్చాడు. ఈయన తప్ప ఇంకెవరు లేరా అని అంటే ఆయనే మన పాపములకు మన శాపములకు శాంతికరమై ఉన్నాడు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. ప్రేమగా ఆయనే అనే మాటలు మనం చూసినప్పుడు ఆయన తప్ప వేరొకడు మనం సమాధాన పరచగలిగేది ఎవరు? ఎందుకంటే ఆయన వచ్చేంత వరకు ఎన్నో సంవత్సరాలు గడిచి వచ్చాయి, వేల సంవత్సరాలు, కానీ మనకు అలాంటి సమాధానం దొరకలేదే, అలా దొరకలేదే. ఈనాడు మనం ఎందుకు ఇక ఇంత సమాధానార్థమైనటువంటి ఆ యొక్క మరి బాంధవ్యాన్ని మనం కలిగి ఉన్నాం? స్నేహ బంధములతో ఆయన మనల్ని ఆకర్షించుకున్న బట్టే కదా. ప్రేమినుడా మన సమాధానార్థమైన శిక్ష అనంటే దేవునితో సమాధాన పరచుకొనుట కొరకై నువ్వు ఎలాంటి శిక్షను నువ్వు అనుభవించాలో ఆ శిక్ష ప్రభు అనిపించాడు. ఆ శిక్ష నీ వల్ల కాదు, నా వల్ల కాదు, మనందరి వల్ల కాదు భరించడం. ఎవడ పొందుకుంటాడా మరణాన్ని? ప్రేమేనుండగా అది మామూలు విషయం కాదు. అందుకనే నా కుమారులు, నా యొక్క పోలికలు, నా యొక్క స్వరూపంలో చేసుకున్నట్టు నా అరచేతుల్లో చెక్కులు నా కుమారులు ఆ మరణానికి పొల్లిపోవటం. మరణం అంటే పరిశుద్ధ గ్రంథం ఇచ్చినటువంటి గొప్ప వివరణ ఏంటంటే ఆ జీవం గల దేవునితో నిత్యత్వంలో ఎడబాటు కలిగి ఉండటమే మరణం, నిత్యత్వంలో ఎడబాటు. కాబట్టి ఆ ఎడబాటు అలా ఉండటానికి వీల్లేదు. ఆ దేవునితో సన్నిహితుడిగా సమీపస్థుడిగా జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ ఉద్దేశం యొక్క నెరవేర్పులో భాగంగా ఆయనే సమాధాన కారకుడిగా మన మధ్యకు వచ్చి ఆ సమాధానార్థమైన శిక్షను వారు భరించలేదు. కాబట్టి ఆ భరించలేనటువంటి ఆ శిక్షను, మనము భరించలేనటువంటి శిక్షను ఆయన తనపై వేసుకుని మనకు ఈ సమాధానాన్ని అనుగ్రహింపజేస్తూ వచ్చాడు. ఎంత గొప్ప సన్నిధి, ఎంత గొప్ప సన్నిధి! ప్రభును ఆరాధించడం కొరకాయ కొలస్సీలకు రాసిన పత్రికలు కూడా 1వ అధ్యాయంలో కూడా 20వ వచనంలో కూడా ఈ మాటలు మనం చూడగలుగుతాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూడొచ్చు. 19 నుంచి కూడా ఆయన యందు సర్వ పరిపూర్ణత నివసింపబడినయు, ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకున్న వలన తండ్రి అభీష్టమాయను. మర్చిస్తారా? పరలోక సంబంధమైనవైనా సరే, భూలోక సంబంధమైనా సరే, ఏవైనా సరే ఆయన సిలువ మరణము ద్వారా, అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ద్వారా అన్ని కూడా సమస్తమును కూడా సమాధాన పరచుకోవటం అన్నది తండ్రి యొక్క చిత్తం. కాబట్టి ఆ తండ్రి యొక్క చిత్తం నెరవేర్పు కొరకై మనకు సమాధానం తీసుకొచ్చుకోవడం కొరకై ఆ ప్రభు యేసుక్రీస్తు వారు అంత గొప్ప మరణాన్ని అనుభవించాడా అనంటే అవును. అందుకని ఇదే హెబ్రీ పత్రిక 2:9 ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించిన కొరకు ఆయన దేవదత్తుల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడుతూ వచ్చాడు. అక్కడ మాట రాయబడింది ఒక దేశము, ఒక జాతి, ఒక ప్రాంతము కాదు, ప్రతి మనిషిని కొరకు. ఆ మాట ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రతి మనిషిని కొరకు ఆయన మరణాన్ని అనుభవించినాడు. కాబట్టి నీ కొరకు నా కొరకు ఆ సమాధానార్థమైన శిక్షను ఆయన భరించడం ద్వారా ఈనాడు తండ్రిని దేవుని యొక్క సన్నిధి తండ్రి అయిన దేవునితో మనం సమాధానపరచబడిన వారమై ఆ జీవం గల దేవుని మనం సేవించగలుగుతున్నాము. ఇది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఏమిటి, సమాధానం తీసుకొచ్చినటువంటి ప్రభువే జీవితాంతము కూడా మనకు సమాధానం కలుగునుగా. అంటే ప్రతి ఒక్క విషయంలో ఈ మాట మనకు చాలా ప్రాముఖ్యమైంది. ప్రభు ఈ సమాధానార్థమైన శిక్షను భరించాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తీర్చాడు. పునరుద్ధానుడైన తర్వాత ఆయన పలికినటువంటి మాట తన శిష్యులతో, మీకు సమాధానము కలుగునుగాక. మార్చేసరా, యోహాను సువార్త 20:19-21 ఉండొచ్చు బహుశా. యోహాను సువార్త 20:19 మాట అంటాడు ప్రభు, మీకు సమాధానం కలుగునుగాక. చూస్తారా, ఆ సమాధానం అనే మాటలోనే ఉంది అంతా కూడా. క్రైస్తవ్యం అంటే విశ్వాసం అంటే ప్రేమైనది. అందుకని ఈనాడు ఇచ్చి సమాధానం కలిగిన వారమే మనం జీవించిన కొరకాయ ఆయన దాన్ని మనకు అనుగ్రహింపజేస్తూ వచ్చాడు. ఇంకో మాట కొలస్సీ పత్రికలు 3:15 అంటాడు, క్రీస్తు అనుగ్రహించే సమాధానమును మీ హృదయంలో ఏలుచుండనియ్యడి. ఇందుకొరకే మీరు ఒక శరీరంగా పిలువబడుతూ వచ్చారు. క్రీస్తు ప్రభు మనకిచ్చిన ఆధిక్యతను మనము దాన్ని వెంబడించలేకపోతున్నాం. పై తెచ్చు నీ యొక్క డైమెన్షన్స్ లో, నా యొక్క డైమెన్షన్స్ లో మనం అనేకమైన ఆలోచనలు, తలంపులు కలిగిన వారమే. ఇటు సమాధానం లేకుండా గడుపుతున్న పరిస్థితులు నాడు ప్రేమిణంలో మనం చూసినట్లయితే మనుషుల మధ్య ఇటు సమాధానం కలిగి ఉన్నామా అంటే అబ్బే లేదు. ఎన్నెన్నో విన్నాభిప్రాయాలు, ఎన్నెన్నో భేదాభిప్రాయాలు, ఎన్నెన్నో ఆలోచనలు, తలంపులు కలిగి సిద్ధాంతాలు కలిగిన వారమే. నీది నీదే, నాది నాదే, నీది నువ్వే, నేను ఇట్లాగా మనం జీవించాం. అదే ప్రభు మనకు నేర్పినటువంటి బోధ, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ కై కొనచ్చు. ప్రేమించినారు చేయగలుగుతున్నావా? అతి రీతిగా ప్రభువు ఎంత సమాధానం, నీ సమాధానార్థమైన శిక్ష నువ్వు భరించలేవని చెప్పి నీ కొరకు కనికరపడి జాలిపడి నీ అందు దయ ఉంచి ఆయన అరితిగా నీ కొరకు నా కొరకు అంత గొప్ప మరణాన్ని మరి ఆయన పొందుకుని మనకు సమాధానం ఇస్తే ఇట్టి రోజుల్లో, ఇట్టి పరిస్థితుల్లో మరి ఆ సమాధానం కోల్పోయి జీవిస్తానంటే ఎంత దౌర్భాగ్యం ఇది, ఎంత విచారకరమైన విషయాలు. చిన్న చిన్న వాటికి అలిగి, చిన్న చిన్న వాటికి మనసు నొచ్చుకుని ఆ నన్ను ఇట్ట అంటాడా, నన్ను ఇట్ట అంటాడా అని చెప్పి మరి ఎన్నెన్నో రకాలుగా మనం మాట్లాడుతున్నాం. చిన్న విషయాలను కూడా ఓర్చుకోలేకపోతున్నాం. కారణం ఏంటి? క్రీస్తు అని గ్రహించే సమాధానం నీ హృదయంలో ఏలట్లేదు. నువ్వు సంఘముతో ఐక్యపరచబడట్లా, దేవుని యొక్క ప్రజలతో ఐక్యపరచబడట్లా, నీకంటూ ఒక సెపరేట్ అయితే కావాలంటే ఇంకా గ్రూపులుగా చేయటానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడం. ప్రేమేనుగా దయచేసి ఈ మాటలు ఎంతో జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన వారమే ఉన్నాం. ఎందుకంటే కడవరి దినాల్లో ఉన్నాం. చాలా బహు జాగ్రత్త కలిగిన వారంగా మనం ఉండాలి. మన విశ్వాసాన్ని పాడు చేయడానికి ఏ లోకంలో మన యొక్క శత్రువు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకుంటాం. ఈ మాట చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఎంత గొప్ప సమాధానాన్ని నీ కొరకు నా కొరకు తీసుకొచ్చిన ప్రభువుని మనం ఆరాధించకుండా ఎలా ఉండగలుగుతాం? ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నప్పుడు ఆయన నామమును ఒప్పుకోగలుగుతాం, ఆ ఒప్పుదలకు రాగలుగుతాం. అందుకని ఆ పైన ఆ మాట చెప్పి కింద ప్రభువును ఆరాధించే కొరకై, మన యొక్క పరిపూర్ణతలో మనం తీసుకొచ్చిన కొరకై ప్రభు ఈ సంగతులు రాయించున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ప్రేమనది ఇంత గొప్ప సమాధానార్థమైన శిక్షను ఆయన భరించడం ద్వారా నీవు నేను సమాధాన పరచబడుతూ వచ్చాం. ఎవరితోటి? సమాధాన కర్తయ్యగు దేవుడితోటి. ఇది మనం ఆరాధించడానికి మొదటి పాయింట్. రెండవదిగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఇంకో మాట చూడండి, నిత్యమైన నిబంధన సంబంధము ఒక రక్తమును బట్టి. ఈ మాట చాలా ప్రాముఖ్యం. ఇక్కడ అనేకమైన విషయాలు ఉన్నాయి. నేను ఈ విషయాన్ని చెప్పి నేను ముగింపులోకి తీసుకెళ్తాను. ఎందుకంటే బైబిల్ స్టడీ కాదు, మరి ఆరాధించడానికి కాబట్టి కొన్ని మాటలు మనం చూసుకున్నాం. ఈ మాట ప్రేమినులరా, ఇక్కడ మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయంలో 18వ వచనం నుంచి మనం చూసినట్లయితే కొన్ని వచనాలు నేను చదువుతున్నాను త్వరగా చూడండి. స్పృశించి తెలుసుకునదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బోరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయో తమతో చెప్పవలదని బ్రతిమాలుకునిరి. మరియు ఆ దర్శనమెంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను నేను. ఇప్పుడైతే ఈ మాట చూడండి, ఇక్కడి నుంచి మన గురించి రాస్తూ వచ్చాడు. 21 వరకు ఇజ్రాయెల్ ప్రజల గురించి వారి యొక్క అనుభవాల గురించి రాస్తూ వచ్చాడు. 22 వచనం నుంచి సంఘము, సంఘం యొక్క దర్శనము, సంఘం యొక్క ఆధిక్యతను గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వివేల కొలది దేవదూతల యొద్దకును పరలోకముందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఈ మాట చూడండి, వాళ్ళకి దేవాలయంలో ప్రవేశించే ఆధిక్యత లేదు. ఎందుకంటే వాళ్ళకి భయం, పొరపాటును గనక ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా వాళ్ళు గనక దాంట్లో ప్రవేశిస్తే వాళ్ళకి అక్కడ మరణం అనేది ఉంది. పైపెచ్చు దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ శబ్దాన్ని వినిన వారే దాన్ని తాళలేక వాళ్ళు భయపడుతూ వచ్చారు. ఎంతో గొప్ప నాయకుడైనటువంటి దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడు అయినప్పటికీ కూడా మోషే గారు కూడా నేను మిక్కిలి భయపడి వణుకుతున్నాను అని అంటున్నాడు. కారణం ఆ దేవుని యొక్క పరిశుద్ధతలో, ఆ దేవుని యొక్క మహిమలో ఎవడు నిలవగలుగుతాడు? ప్రేమైన వాళ్ళగా ఒక జంతువైనను ఒక మనుషుడైనను ఆ కొండను తాకితే అక్కడ హద్దులను ఏర్పాటు చేస్తాడు. ఆ హద్దులను కనుక ఎవరైనా మీరడా అక్కడ మరణమే. ఈవెన్ మోషే అయినా సరే దేవుని యొక్క సెలవు లేకుండా ఆ కొండను తాకలేడు. అలాంటి స్థితి వాళ్ళది. అంత గొప్ప పరిశుద్ధులైన దేవుడు ఆ పరిశుద్ధతను వారికి తెలియజేయటం కొరకే, ఆ పరిపూర్ణతలు వారికి తీసుకొచ్చట కొరకే ఆ రీతిగా ధర్మశాస్త్రాన్ని, నియమ నిబంధనలను వారికి ఏర్పాటు చేస్తుంది. ఇవన్నీ కూడా రాబోతున్న మేలు అని చెప్పి మన ఇదే హెబ్రీ పత్రికలో మనం చూడగలుగుతాం 9వ అధ్యాయంలో. ప్రేమినురా, ఈనాడు నీవు నేను కలిగిన ఆధిక్యత ఏంటో తెలుసా? ఆధిక్యత ఏంటో తెలుసా? ఆ ప్రభు యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం ద్వారా దేవునితో సమాధాన పరచబడటం మాత్రమే కాదు గాని దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి ధైర్యాన్ని కలగజేస్తూ వచ్చాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 20వ వచనంలో ఆ మాట నేను చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు కలిసి ఉన్నాయి. ఇక్కడ మనం చదివినట్లయితే ఆ చివరి భాగాల్లో నేను చదువుతున్నా. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. దేన్ని బట్టి? నిత్యమైన నిబంధన రక్తమును బట్టి. ఆ క్రొత్త నిబంధనకు మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మనకు ధైర్యాన్ని కలగజేస్తాం. అందుకనే ప్రతి దినము ఆ ప్రభు యొక్క రక్తాన్ని మనం ప్రోక్షించుకోవాలి. ఇదే మాట్లాడదు, ప్రోక్షించబడిన హృదయమును కలిగిన వారమై. ప్రేమగా ఆ ప్రభు యొక్క రక్తము మనకి ఎలాగంట ధైర్యాన్ని కలగజేస్తవచ్చు. ఎందుకంటే మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా ఆ పరిశుద్ధ స్థలంలో ఆయన యొక్క రక్తాన్ని పట్టుకుని ప్రవేశించగలుగుతూ వచ్చాడు. ఆయన మనకు ప్రవేశాన్ని ఆయన ప్రవేశించి ఆయన యొక్క ప్రవేశములో మనకు కూడా అటు ధైర్యాన్ని కలగజేస్తూ వచ్చాడు. ఎంత గొప్ప ఆధిక్యత ఆ ప్రభు యొక్క రక్తం, నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మనకు కలిగిన ఆధిక్యత ఏంటంటే ఇప్పుడు ధైర్యము కలిగిన వారమే. ఏ ఇజ్రాయెల్ ప్రజలు దేవుని యొక్క స్వాస్థ్యమై ఉన్నారో, పరిశుద్ధ ప్రజలై ఉన్నారో, ఆ ప్రజలకు లేని ఆధిక్యత ఈనాడు నీవు నేను మనకు కలిగి ఉన్నాం. కారణం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తమును బట్టి. అందుకని అంటాడు, ఇప్పుడైతే సీయోనును కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును అన్న మాట మనం చూస్తూ ఉంటాం. ఎంతో ఆధిక్యత ప్రేమినులా. ఎందుకొరకు? ఎందుకొరకు అనంటే ఆయన యొక్క ప్రభు యొక్క రక్తము మనకు అట్టి క్షమాపణను, సమాధానము తీసుకుని వస్తా వచ్చింది. ఈ మాట మనం గ్రహించవచ్చు. హేబేలు ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం, ఇదే 12వ అధ్యాయం మనం చదువుతూ వచ్చాను 24వ వచనంలో. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునకును ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తముకును మీరు వచ్చి ఉన్నారు. ఈ రెండు విషయాలు మనం గ్రహించవలసిన సంగతి ఏంటి? ఏబేలు యొక్క రక్తము తనను చంపిన అన్న యొక్క అంటే కయ్యను కయ్యను మీద ప్రతీకారం తీర్చుకున్నట్టు కొరకే మొర పెడతా ఉంది పొలంలో దేవునికి. హేబేలు యొక్క రక్తము ఆయన ఒక మనుష్యుడు కాబట్టి ప్రేమిన ఈ మాట చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. హేబేలు యొక్క రక్తము తనను చంపినటువంటి ఆ యొక్క ప్రతివాదినటువంటి వాడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి మొర పెడతా ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము క్షమించమని మొర పెడతా ఉంది. తండ్రి మీరేమి చేస్తున్నారు, మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. కాబట్టి శ్రేష్టమైనటువంటి పలుకు ఏంటి? హేబేలు కంటే శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తము ఆ ప్రభు యేసుక్రీస్తు వారు ఆ మాటను పలుకుతూ వచ్చాడు తన యొక్క మరణము ద్వారా, తన యొక్క రక్తము ద్వారా. ప్రేమిగుండరా, ఆ రక్తము ఆ రీతిగా హేబేలు యొక్క రక్తము పొలంలోని చేరీతికి మొర పెడతా ఉందో దేవునికి, అదే ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్తము తండ్రి దేవుని సన్నిధిలో మొర పెడతా ఉంది. తండ్రి ఇదిగో వీరి యొక్క క్షమాపణ కొరకై అనేకల కొరకు నిన్ను చిందించిన ఈ యొక్క రక్తము, ఇదిగో దీని ద్వారా వాళ్ళందరూ కూడా క్షమించు. నీ జీవితానికి నా జీవితానికి ఇట్టి క్షమాపణ, ఆ శత్రుత్వం పోయి దేవుని యొక్క ఉగ్రత నుంచి తొలగించబడి ఈనాడు స్వేచ్ఛగా దేవుని యొక్క పిల్లలంగా పేరు పొందుకుంటూ మనం జీవించగలుగుతున్నామనంటే ఆ దేవుడు నీ కొరకు నా కొరకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత ఆ ప్రభు యొక్క రక్తాన్ని కాచడం ద్వారా. నాట గ్రహించద ప్రేమైనటువంటి సహోదరు సహోదరుడ, అంత మాత్రమే కాదు గాని ఆయన సేవించిన కొరకై మనం మనస్సాక్షి కలిగిన కల్మశాన్ని కూడా తొలగించి వేస్తూ వచ్చాడు. ఇది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూడగలుగుతాం. మనం 22వ వచనంలో మనస్సాక్షికి కల్మషము తోచకుండినట్లు ప్రోక్షించబడిన హృదయములు కలిగిన వారమే ఆయన సన్నిధిలో మనం ప్రవేశించగలుగుతున్నాం. ఈనాడు నీ జీవితంలో నీ దేహానికి నీ మనస్సాక్షికి కలిగిన కల్మశాన్ని మరణమును అంతటిని కూడా కడిగి వేస్తూ వచ్చాడు ఆయన యొక్క రక్తము ద్వారా. ఇప్పుడు అందుకని కల్మషం లేని వ్యక్తులమై మనస్సాక్షికి కల్మషం లేని వ్యక్తులమై మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించగలుగుతున్నాం. ఇలాంటి కల్మషం కలిగి ఎవరైనా ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల్లో ప్రధాన యాజకుడైన యాజకులైన పరిశుద్ధ స్థలంలో కానీ అతి పరిశుద్ధ స్థలంలో కానీ ప్రవేశించాడా? ఇంకా మరాష్ అయిపోయినట్లే. కానీ ఈనాడు చూడండి, వాళ్ళకి లేనటువంటి ఆధిక్యతను మనకెంత ఇచ్చారు. ప్రేమ ద్వారా రెండు విషయాలను బట్టి దేవుని ఆరాధించడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్న ఈ మాటలు అర్థమైతే, ఈ మాటలు మీకు అర్థమైతే మీరు దీన్ని ఎంతగానో మరి తెలుసుకుని ఆరాధించగలుగుతాం. ఎందుకంటే ఆరాధన వర్తమానం కాబట్టి నేను ఇక్కడతో ముగించడానికి ఇష్టపడుతున్నాను. తండ్రి అయిన దేవుని మన ఎడల జాలిపడి మన ఎడల కనికరపడి నీ పట్ల నా పట్ల చూపిన దయను బట్టి ఆ ప్రభు యేసుక్రీస్తు వారిని మన కొరకు ఈ లోకానికి పంపటం ద్వారా నీకు నాకు కలిగినటువంటి ఆధిక్యత, ఆ జీవం గల దేవునితో సార్వభౌమాధికారం కలిగిన దేవునితో నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవునితో సమాధానం పరచబడింది మన. ఈనాడు మన యొక్క కల్మషము తొలగించబడి మన మనస్సాక్షులు శుద్ధి చేయబడి జీవం గల దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రవేశించగలుగుతున్నాం. ఆనాడు వారికి లేని ఆధిక్యతను దేవుడు నీకు నాకు అనుగ్రహింపజేస్తూ వచ్చాడంటే శ్రేష్టంగా మొరపెట్టే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమును బట్టి. అది నిత్యమైన నిబంధన సంబంధం ఒక రక్తం అని రాయబడుతూ వచ్చింది. ఆ రక్తము ద్వారానే ఈనాడు మనకు క్రొత్త నిబంధన చేస్తూ వచ్చాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన మరణమే మనకు సమాధానాన్ని తీసుకుని వస్తే ఆయన సజీవుడిగా ఉన్నాడనే మాట మనం చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు గ్రహించినప్పుడు ఇంకా నిశ్చయంగా ఆ రాబోతున్న ఉగ్రత నుంచి మనం తప్పించబడతాం. ఆ మాట రాయబడి వచ్చింది. ప్రేమినుదా ఎంత గొప్ప సంగతి! నీ దాని జీవితంలో దేవుడు ఎంత ప్రేమను చూపించాడు, ఎంత కనికరాన్ని చూపిస్తూ వచ్చాడు, ఎంత జాలి దయను కనబరుస్తూ వచ్చాడు. పైపెచ్చు ఇంకా ఈ ముగింపులో అన్నిటిలో హెబ్రీ పత్రికలో అన్ని మనం చూసినట్లయితే ఇప్పుడు నాకు చదువుతూ వచ్చిన 12వ అధ్యాయంలో నీ ధన్యత ఇక్కడ ఈ 12వ అధ్యాయం 18 నుంచి 26వ వచనం వరకు మనం చూస్తే సంవత్సరం పట్టుద్ది మనం ఇది కొన్ని కొన్ని విషయాలు గ్రహించడానికి. మన జీవితకాలం అంతా ధ్యానం చేసుకున్న ఈ మాటలు ఇంకా మన యొక్క జీవితాల్లో ఇంకా మిగిలిపోతాయి. అంత గొప్ప సంగతులు ఇక్కడ రాయించాడు. నువ్వు గ్రహించాలంటే ఒక్కొక్క దాన్ని వివరణాత్మకంగా తీసుకుంటే సంవత్సరాలు పడతా ఉంటాయి. ఎందుకు కోరుతానంటే పరిశుద్ధాత్మ దేవుడు అడిగి తెలియజేస్తాడు దేవుని యొక్క వాక్యాన్ని. ప్రేమైన మామూలు విషయం కాదు, నీవు నేను ఎలాంటి గొప్ప ధన్యతను పొందుతున్నాను. ఆ మాట అంటాడు అక్కడ, దేవుని యొక్క సంబంధులు అపవాద సంబంధులు మనల్ని దేవుని యొక్క సంబంధులుగా చేస్తూ వచ్చాడు. కారణం తనను ఎందరు అంగీకరించరో వారందరికి కూడా దేవుని పిల్లలకు కూడా అధికారం ఇచ్చారు. అంత మాత్రమే కాదు అక్కడ ఒక మాట రాయబడింది, వారు మనుషేచ్చువలనెను రక్తం మూలనెను, వారు పుట్టిన వారు కాదు. ఎలాగంట, దేవుని మూలంగా పుట్టిన వారే. ఎంత గొప్పదండి, అక్షయ బీజమును పరిశుద్ధాత్మ ద్వారా నీలో ప్రవేశపెట్టి నిన్ను సమూలంగా మార్చివేశారు, నిన్ను ఒక నూతన సృష్టిగా చేయగలుగుతూ వచ్చారు, నేను సమాధాన పరచుకుంటూ వచ్చాను. ఎంత గొప్ప ఆధిక్యత అండి. ప్రేమైన దేవుడు ఇంత కొరకు, దేవుడు ఇంతగా నీ నీకు జీవితంలో నా జీవితంలో ఎంతగా చేస్తే ఆ దేవుని ఆరాధించుకుని ఎలా ఉండగలుగుతాం? కాబట్టి ఉదయకాల సమయంలో ఆ ప్రభు యొక్క సన్నిధిలో ఈ మాటలు మనం ఉండి విన్నటువంటి వారమే, గ్రహించిన వారమే, ప్రభు నీ జీవితంలో నా జీవితంలో చేసిన మేలును బట్టి, కార్యములను బట్టి, రక్షణకరమైన కార్యములను బట్టి, ఈ సమాధానార్థమైన శిక్షను ఆయన భరించి మనకి ఎలాంటిగా సమాధానం అనుగ్రహింపజేస్తూ వచ్చాడు, ఆయన రక్తమును బట్టి మనకి ఎలాంటి ప్రవేశాన్ని కలగజేస్తూ వచ్చాడు, ఎలాంటి ధైర్యాన్ని కలగజేస్తూ వచ్చాడు, ఆయన్ని కూడా తలపోసుకుని దేవుని ఆరాధించుకుందాం. ఆటి కృప దేవుడు మనకందరూ కూడా అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.